ఈయన ఆత్మ పొందుతారు.
కొంతమందికి శరీరం మరణించేట రెండు సంవత్సరాల్లో మళ్ళీ శరీరం వచ్చేస్తుంది. కొంతమందికి 10 సంవత్సరాలు పడుతుంది, 20 సంవత్సరాలు పడుతుంది. కొంతమంది ఇతర లోకాల్లో ఎక్కువ కాలం ఉండి ఇప్పుడు మళ్ళీ శరీరం ధరిస్తారు భూమి మీదకి వచ్చి. కొంతమంది ఇతర లోకాల్లో తక్కువ ఉండి తొందరలో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు మళ్ళీ కొత్త శరీరం వచ్చేవాళ్ళు ఉన్నారు. అది కూడా కర్మ సిద్ధాంతాన్ని బట్టి అందరికీ మానవ శరీరం రావడం లేదు. వాళ్ళ కర్మానుభవాన్ని బట్టి ఒక్కొక్క జీవుడికి ఒక రకమైన శరీరం వస్తుంది. కానీ ఏ శరీరం ఇచ్చినా ఆ జీవుడు ఆ శరీరంతో తాదాత్మ్యం పొందే ఉంటాడు. మన శరీరం అంటే మనకు అంత ఇష్టము, పందికి కూడా దాని శరీరం అంటే అంత ఇష్టం. దానికి శరీరం ఒకటే నిజమనిపిస్తుంది. ఏ దేహంలో ఉన్నప్పుడు ఆ దేహం ఒకటే నిజమనిపిస్తుంది మనకు. అదే సర్వస్వం అనిపిస్తాం. అంటే ఇక నరసింహరాజు గారు ఇక్కడ మనం ఏ కార్యక్రమాలు చేసుకుంటున్నప్పటికీ ఆయన ఏ దేహంలో ఉన్నప్పటికీ ఏ లోకంలో ఉన్నప్పటికీ దీన్ని చాలా పుణ్యం కొంత వాట భగవంతుడు ఆయనకి కేటాయిస్తాడు. భగవంతుడికి ఒక పేరుంది, కర్మ ఫల దాత. కర్మఫలాన్ని మనం ఏదైతే మంచి పని చేస్తే దానికి మంచి పని చేసిన వాడికి దుర్గతి ఉండదు, సద్గతి ఉంటుంది. మంచి పని చేసిన వాడికి మనం చాలా ఆ ఫలితం ఎన్ని జీవితంలో మనకు అనుభవం అది రాకపోయినా ఏ శరీరంలోనే ఏ లోకంలో ఉన్నా మనకి జీవుడికి భగవంతుడు కేటాయిస్తాడు ఆ సద్గతి. ఆ సద్గతిని కేటాయిస్తాడు, ఆ పుణ్యాన్ని కేటాయిస్తాడు. అంటే భగవంతుడు యజ్ఞదాన తపస్సును విడిచిపెట్టద్దని చెప్పాడు. ఒకటి యజ్ఞము అంటే స్వార్థం లేకుండా పనిచేయటం, దానం యజ్ఞ దాన తపస్సుడు. తపస్సు అంటే మనోనిగ్రహానికి మనం చేసే ప్రయత్నం అంతా కూడా తపస్సు కిందే వస్తుంది. యజ్ఞదాన తపస్సుని విడిచిపెట్టద్దని భగవంతుడు గీతలో చెప్పాడు. ఇతరులకి మనం ఏమి చేసినా, ఏ రూపంలో ఇతరులకు మనం ఏ సహాయం చేసినా అదే మనకు వస్తుందనే సంగతి చాలా మందికి తెలియదని రమణ మహర్షి గారు నేనేమన్నా పుస్తకంలో చెప్పారు. అది బాగా అర్థమైతే ఇతరులకు సహాయ సహకారములు అందించకుండా నువ్వు ఎలా ఉండగలవు అని ప్రశ్నించారు నేనేమన్నా పుస్తకంలో, ఈ అమ్మాయి నాన్నగారనే పుస్తకంలో. తర్వాత నరసింహరాజు గారికి ఇంత కష్టపడి పనిచేశారు. ఆయన సామాన్య సంసారం అయినప్పటికీ బాగా ధనవంతులు కాకపోయినప్పటికీ ఆయన ఆర్థిక పరిస్థితి కంటే ఎక్కువ చేశారు. ఇదంతా కూడా నరసింహరాజు గారిని మనం స్మరించుకోవాలి. ప్రతి సభలో కూడా నరసింహరాజు గారిని స్మరించుకోవాలి. ఎవరో చించిన ఆయన జిల్లాలో ఉన్నటువంటి ఈ గీతా భవనాలన్నీ చూసి ఈ రూపంలో ఆయన నిర్మించారు. రాధాకృష్ణుని నిర్మించారు, పక్కన శ్రీకృష్ణ చైతన్యాన్ని కూడా పెట్టారు. శ్రీకృష్ణ చైతన్యుడు ఆయనకి సన్యాసం కొంతకాలం ఆయన గృహస్థాశ్రమం కూడా ఉన్నారు. శ్రీకృష్ణ చైతన్యుడు బొమ్మను చూస్తే ఒకటి గుర్తొచ్చింది నాకు, ఆయన చాలా కాలం గృహస్థాశ్రమం కూడా ఉన్నారు. శ్రీకృష్ణ చైతన్యుడు ఆయన బెంగాల్ వాడు. అదే చివరి రోజుడు రమణ మహర్షి గారు అరుణాచలం చేత ఎలా ఆకర్షించబడ్డారు, అలాగే శ్రీకృష్ణ చైతన్య పూరి జగన్నాథం అంటారు, పూరి క్షేత్రంలో ఆకర్షించబడ్డాడు. ఆయన చివరి రోజుడు అన్ని పూరిలోనే గడిపాడు. ఆయన గురువు దగ్గరికి వెళ్ళాడు, నాకు సన్యాసం ఇమ్మని, నేను ఎర్రబట్టలు వేసుకుంటాను, ఏదో కొంతకాలం గృహస్థాశ్రమే ఉన్నాను, ఇప్పుడు సన్యాసం తీసుకోవాలండి అని చేసి నాకు సన్యాసం ప్రసాదించమని గురువుని వెళ్ళి అడిగాడు శ్రీకృష్ణ చైతన్య. అడిగేప్పుడు ఆయన చెప్పాడు, ఇంద్రియ నిగ్రహం లేకుండా సన్యాసం తీసుకోకూడదు, మనస్సుకు నిగ్రహం ఉండాలి, ఇంద్రియాలకు నిగ్రహం ఉండాలి. ఇంద్రియాలకు నిగ్రహం లేకుండా మనస్సుకు నిగ్రహం లేకుండా సన్యాసం తీసుకోవడం మంచిది కాదు బాబు. ఆయన చెప్పారంటే, నేను సన్యాసిగా ఉండగలనంటే సన్యాసిగా జీవించగలను అని చెప్తే అవి దగ్గరమ్మని కూర్చోమన్నారు శ్రీకృష్ణ చైతన్య గురువు గారు. కొంచెం పంచదార తీసి నాలుకనే వేశారు, పంచదార తీసి శ్రీకృష్ణ చైతన్య నాలుకనే వేశారు. వేసి ఊరికే ఒక నిమిషం ఆగి మళ్ళీ పంచదార నోట్లో ఉన్న పంచదార మళ్ళీ ఆయన చేతితో బయటకు లాగేసుకున్నారు. ఆ పంచదార తడగలదు. నేను వేసిన పంచదార ఎలా ఉందో తీసుకున్నప్పుడు అలాగా ఉంది. వెరీ గుడ్, నువ్వు సన్యాసానికి పనికి వస్తావయ్యా అంటే ఆ నోరు నాలుకలో ఆ లోపల ఊర్లో పంచదార మన నోట్లో పంచదారే ఎక్కలే పంచదార చూ పంచదారని చూస్తేనే ఊరుతున్నాం మనకి, నోరు ఊరుతున్నాం, లాలాజలం ఊరుతున్నాం. మన నాలుక మీద ఎవరు తెచ్చి పంచదార ఏక్కర్లేదు, మన తీపి పదార్థాలను చూసినప్పుడే లాలాజలం ఊరుతుంది. ఆయనకి నాలుక మీద పంచదార వేసినా లాలాజలం ఊరలేదు. అప్పుడు గారు ఫిట్, నువ్వు సన్యాసానికి పనికి వస్తావని అప్పుడు ఆయన గురువు ఆయన సన్యాసం ఇచ్చాడు. ఏ ఇందాక ఆ కృష్ణ చైతన్య పటం చూస్తుంటే విగ్రహం చూస్తుంటే ఏమి జ్ఞాపకం వచ్చింది. తర్వాత మాస్టర్ మాట్లాడారు, అమలాపురం మాస్టర్ ఇక్కడ రెండు విషయాల గురించి మాట్లాడారు. ఏది తత్వం తెలుసుకోమని, భక్తి మార్గంలో ప్రయాణం చేసినా, జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసినా, ఏ మార్గంలో ప్రయాణం చేసినా, అన్ని మార్గాలను సమన్వయం చేసుకుని ప్రయాణం చేసినా తత్వం తెలుసుకున్నామని చెప్తారు. తత్వం అంటే అది నీవని, తత్వం అంటే అది త్వం అంటే నీవని. ఏదైతే నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావో అది నీవని. అంటే శరీరం నువ్వు, శరీరమే కనుక నువ్వైతే అది నీవ, అది నీవై ఉన్నావు అని చెప్పడం. నువ్వు ఏది నీవై ఉన్నావు, అది నీవై ఉన్నావు. అది అంటే మనలోని పదార్థం, అది అంటే బ్రహ్మం. అది అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన అదే సత్యం, అదే జ్ఞానం, అదే అనంతం అంటే మనకు వీడిగా కనిపిస్తున్నారు. ఏదైతే సత్యము అదే జ్ఞానం, ఏదైతే సత్యము అదే ఆనందం, ఏదైతే సత్యము అదే అనంతం, ఏదైతే సత్యము అదే శాంతి. కానీ పుస్తకాల్లో రాయటం విడివిడిగా రాస్తారు, మనకు అర్థమవటానికి పెద్దలు అలా రాసి ఉండొచ్చు. సత్యము జ్ఞానము అనంతము ఆనందము ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ వేరు వేరేము, ఇవన్నీ వేరు కుంపట్టడము అనిపిస్తాయి మనకి. కాదు, సత్యమే జ్ఞానము, సత్యమే అనంతము, సత్యమే శాంతి అని. అంటే వ్యవహారిక సత్యాలు కాదు, పారమార్థిక సత్యం. అది నీవై ఉన్నావు, అది నీవై ఉన్నావు, అది అనుభవం. ఏది మనంగా, ఏది మనం అది అంటే, అది నీవై ఉన్నావు అంటే నిన్ను తెలుసుకోవాలంటే, దాన్ని నిన్ను తెలుసుకోమంటే, నువ్వు తెలుసుకోవటం అంటే నువ్వు ఏదిగా ఉన్నావో దాన్ని తెలుసుకోమని. నిన్ను నువ్వు తెలుసుకో అంటారనుకో, దాని అర్థం ఏంటంటే నువ్వు ఏదిగా ఉన్నావో దాన్ని తెలుసుకోమని, అంటే బ్రహ్మమును తెలుసుకోమని. ఎందుకు బ్రహ్మమును తెలుసుకోవాలి? ప్రతి మానవుడు, ప్రతి జీవుడు వాడు ఏ శరీరం ధరించినా ప్రతి వాడు కూడా సుఖాన్ని కోరుకుంటాడు. నాకు దేవుడు అక్కర్లేదని చెప్పేవాడు ఉన్నాడు, నాకు ఏమీ అక్కర్లేదని చెప్పేవాడు ఉన్నాడు, నాకు సుఖం అవసరం లేదని చెప్పేవాడు ఎవడు ఉండడు. ప్రతి ప్రాణికి సుఖం కావాలి. అది మనం నువ్వు ఏదిగా ఉన్నావో దాని స్వరూపమే సుఖం, వాడి స్వరూపమే సుఖం. వాడు ఏదిగా ఉన్నాడో, ఏ బ్రహ్మముగా ఉన్నాడో దాని స్వరూపమే సుఖం. అంటే సూర్యుడికి కాంతి ఎంత సహజమో, నిప్పుకి వేడి ఎంత సహజమో, బ్రహ్మముకి సుఖం అంత సహజం. అదే మరణము లేదు, అదే మరణం లేదు. అన్ని కాలాల్లో ఉండేది, అన్ని అవస్థల్లోనే ఉండేది. అయితే ఇందాక మాస్టర్ కూడా ఒక విషయం బాగా చెప్పారు, మరి మనలో మనం అంతరం శాంతిలో ఉన్నాం కదా, మన స్వరూపమైన శాంతి కదా, అశాంతి ఎందుకు వస్తుంది అని. అశాంతి అంటే ఏం లేదు, అనుకోవటం వస్తుంది. అది అశాంతి అనేది లేనే లేదు. అశాంతి ఎందుకు వస్తుంది మరి? మన లోపల ఉన్నది శాంతే కదా, అశాంతి ఎందుకు వస్తుంది? ఇందాక మాస్టర్ ప్రశ్నించారు. అశాంతి అసలు లేనే లేదు, అనుకోవటం. ఏ రోజు అనుకోకుండా ఉండలేదు. అన్ని వికారాల్లోకి మొదట వికారం, ప్రథమ వికారం, తొలి వికారం, అహంకారం. ఆ మొదటి వికారం నశించే వరకు, వేరు చేసి అది బూడిది కాలయ్యే వరకు ఏదో శరీరం మనం ధరించకుండా ఉండలేదు. ఏదో శరీరం ధరిస్తుంది, అది స్త్రీ శరీరం రావచ్చు, పురుష శరీరం రావచ్చు. ఆ ప్రథమ వికారం, మొదట వికారం, తొలి వికారం, ఆ వికారాలు వచ్చి, ఆ వికారం వచ్చాక మిగతా వికారాలు వస్తాయి. కానీ రాకపోతే ఏది రాదు. మన గాడి నిద్ర వికారం లేదు కాబట్టి మిగతా వికారాలు లేవు. జాగ్రత్త అవస్థలో ఒక రాగానే ఆ దేహంతో కాలాక్ష్యం పొంది వికారం వచ్చాక దాంతో పాటు మిగతా ఇంజిన్ వెనకాల పెట్టలేనట్టు మిగతా వికారాలు అన్నీ వచ్చేస్తున్నాయి. మనకు భయం వేస్తుంది అంటారు. భయం కూడా ఊహించుకోవటం వల్ల భయం వస్తుంది. ఏదో అయిపోతుందేమో, ఏదో అయిపోతుందేమో అనుకుంటాం. అలా ఊహించుకోవటం వల్ల భయం వస్తుంది, అనుకోవటం వల్ల భయం వస్తుంది. మనం శాంతిగా, మన స్వరూపంలో శాంతి అయినప్పటికీ మనకు అశాంతి రావటానికి కారణం, దుఃఖం రావటం కారణం ఏదో ఒక అనుకుంటూ ఉంటాం. ఏదో అనుకోకుండా ఈ ప్రథమ వికారం ఉండలేదు. ఏదో అనుకోకుండా అలా ఏదో అనుకుంటూ ఉంటుంది, అనుకోకుండా ఉండలేదు. అనుకోవటం వల్ల భయం వస్తుంది, అనుకోవటం వల్ల అశాంతి వస్తుంది, అనుకోవటం వల్ల దుఃఖం వస్తుంది, అనుకోవటం వల్లే రాబోయే కూడా జన్మలు వస్తుంది. మన అమాయకత్వం ఎక్కడుందంటే వాడిలాగా ఉంటే బాగుండు, వీడిలాగా ఉంటే బాగుండు, వాడిలాగా ఉంటే బాగుండు, వీడిలాగా వచ్చి జన్మలో అలా ఉంటే మనకు సుఖం వెళ్ళిపోతాయి అనుకుంటాం. కానీ ఎంత దుఃఖం అనిపిస్తున్నాడు వీడికి తెలియదు. అంటే మనం అనుకోవటం మానేస్తే, ఊహించుకోవటం మానేస్తే, ఊహించుకోవటం తగ్గించుకుంటే, అనుకోవటాలు కనుక తగ్గిస్తే మనకి భయం తగ్గుతుంది, చిరాకు తగ్గుతుంది, కోపం తగ్గుతుంది, విసుగుదల తగ్గుతుంది. అప్పుడు మనం ఎవరో మనకు తెలుసు అంటే ఏంటి, నీకు సుఖం కావాలి, నిన్ను నువ్వు తెలుసుకో, సోక్రటిస్ కూడా చెప్తాడు, నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకోని. ఒక రమ్య మహర్షి గారే కాదు, అందులో చాండోగ్య ఉపనిషత్తులు కూడా ఉంది, నేను నువ్వు తెలుసుకో, నేను నువ్వు తెలుసుకో. నేను తెలుసుకోవడానికి అంతఃకరణ శుద్ధి సంపాదించు అంటాడు ఎవరితో, నారదులతో, సనత్ కుమారుడు.
నిన్ను తెలుసుకోవడానికే నువ్వు పవిత్రుడవు అని సమర్థ కుమారుడు చెప్తాడు నారదుడితో. ఆ మాటను చెప్తాడంటే ప్రపంచంలో అన్ని విద్యలు నేర్చుకున్నాను, నాకు రాని విద్య అంటే ఏం లేదు, 64 విద్యలు నేర్చుకున్నాను, 64 కళల్లో పండితుడు, ఇంత పాండిత్యుండి ఇంత కీర్తుండి నాకు ప్రపంచంలో ఎంత యశస్సుంది, నారదుడంటే తిరిగిన వాడు లేడు, ఎక్కడికి నువ్వు నారదుడు నీరాజిస్తున్నారు గౌరవిస్తున్నారు, దేవతలు కూడా గౌరవిస్తారు నారదుడికి, అన్ని కళలు తెలుసు అన్ని విద్యలు తెలుసు సనత్ కుమార, కానీ ఇంత బతికి బతికి ఇంత విద్యలు నేర్చుకుని ఇంత గొప్పగా ఊరేగింపుల్లో ఉన్నప్పటికీ నాకు దుఃఖం నశించలేదని చెప్తారు. పైకి అందరూ ఊరేగిస్తున్నారు బాగా లోపల దుఃఖం ఉందని చెప్తారు అని సనత్ కుమారుడిని చాంద్రోపనిషత్తులో నారదుడు అడిగితే, అప్పుడు నారదుడు ఆత్మవిద్యను భోమ విద్య అంటారు, ఆత్మవిద్యను బ్రహ్మ విద్యను పోయి ఏ వస్తువుని తెలుసుకున్నాక నీకు దుఃఖం, ఏ వస్తువులైతే దుఃఖం లేదో, ఏ వస్తువులైతే అశాంతి లేదో, ఏ వస్తువుకైతే వికారం లేదో, ఏ వస్తువుకైతే మరణం లేదో, ఏ వస్తువు యొక్క స్వరూపమే జ్ఞానము, ఆ వస్తువు నీకు ఎరుకులో వచ్చే వరకు నిన్ను నిన్ను దుఃఖం విడిచిపెట్టదు. నిన్ను తెలుసుకోమంటే ఆత్మను తెలుసుకోమని, ఇది బాగా అర్థం చేయండి, నిన్ను తెలుసుకోమంటే నువ్వు ఏదిగా ఉన్నావో దాన్ని తెలుసుకోమని, అంటే ఆత్మను తెలుసుకోమని. ఆత్మను ఎందుకు తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానం ఉన్నా ఆత్మసుఖం ఉంటే, ఆత్మ జ్ఞాని కాని వాడికి ఆత్మసుఖం ఉండదు, జ్ఞాని కాని వాడు సుఖి కాలేడు, సృష్టిలో ఎవరైనా సరే నువ్వు ఆత్మలే, నువ్వు ఏదిగా ఉన్నావో దాన్ని తెలుసుకోవడం ఎందుకంటే కాలక్షేపం కాదు నీ సుఖివి అవటానికి. ఒకసారి రమణ మహర్షి గారు అడిగారు, ఏంటి ఎవడొచ్చి కూర్చున్నారు నిన్ను తెలుసుకొని నిన్ను తెలుసుకోమంటారు ఏంటని, ఒకసారి రమణ మహర్షి గారిని అడిగితే అప్పుడు ఏమన్నారంటే నిన్ను తెలుసుకోమంటావు అంటే నువ్వు ఎవడగా ఉన్నావు వాడిని తెలుసుకోమని తెలుసుకుంటా, దానివల్ల ప్రయోజనం ఏంటంటే అప్పుడు నీకు సుఖం స్ఫురిస్తుంది, అప్పుడు నీ పేరే సుఖం, నీ స్వరూపమే సుఖం, నీ ఏ సుఖం అప్పుడు స్ఫురిస్తుంది. అంచేత అంటే ఆత్మజ్ఞానం లేకుండా ఆత్మసుఖం ఇంతవరకు సృష్టిలో, ఆత్మజ్ఞానం లేని వాడికి ఆత్మసుఖం సృష్టిలో, వాడు ఏ జాతి వాడైనా ఏ కులం వాడు అయినా వాడు ఏ దేవతా పురుషుడైనప్పటికీ సరే ఆత్మసుఖం లేని వాడికి ఆత్మజ్ఞానం లేని వాడికి ఆత్మసుఖం లేదు, ఆత్మశాంతి లేదు, అమరత్వం లేదు. అంటే ప్రతి మనిషికి సుఖం కావాలి, అది ఎక్కడుందో వాడికి తెలియటం లేదు, బయట వెతుకుతున్నాడు బయట వెతుకుతున్నాడు, అక్కడ నిజంగా ఉంటే జరుగుతుంది, అది అక్కడ లేదు నీ లోపల ఉంది. గురువు అంటే ఆ వస్తువు ఎక్కడుందో దాని వైపు మన ముఖాన్ని మళ్లించేవాడే గురువు. అంటే నువ్వు భగవంతుడి మీద భారం వేసి జీవించడం నేర్చుకో, మన అహంకారం మీద భారం వేసి జీవించడం నేర్చుకుంటున్నావు. అసలు కొన్ని కొన్ని విషయాలు కలగజేసుకోకుండా ఉంటే తగులు తీరతాయి, మనమే కలగజేసుకుని కొన్ని పేచీలు పెంచేస్తా ఉంటాం. నువ్వు భగవంతుడి మీద భారం వేసి జీవిస్తే రోజులు బాగా వెళ్ళిపోతాయి, నీకు అనుకోటాలు తగ్గుతుంది, ఇక్కడ సుఖపడతావు పరలోకంలో సుఖపడతావు, ఏసీ దగ్గర నీ శరీరం ఎలా ఉంటుందో నీ మనస్సు కూడా అంత చల్లగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది. భగవంతుని భారం వేసి జీవించడం నేర్చుకున్నావు, అలా భగవంతుని స్మరించగా స్మరించగా నీకు ఏకాగ్రత కూడా వస్తుంది. ఒక సామాన్య మానవుడికి ఒక గొప్ప వ్యక్తికి తేడా ఏమిటంటే ఏకాగ్రత తేడా. అది ఇంకోటి మనకు చదువు కూడా బాగా రావాలంటే ఏకాగ్రత ఉండాలి. ఒక మామూలు సామాన్య మానవుని తీసుకోండి, లేకపోతే గొప్ప సైంటిస్ట్ని తీసుకోండి, లేదా గొప్ప ఋషిని తీసుకోండి, వాడికి వీడికి తేడా ఏమి లేదు, ఇంద్రియాలు సమానమే, ఇంద్రియాలు సమానమే, శరీరం సమానమే, నిద్ర సమానం, తిండి సమానం, ఇవన్నీ సమానంగా ఉంటాయి కదా. వాడు మనలాగా తింటాడు, వాడు మనలాగా నిద్రపోతాడు, వాడు మనలాగే అతీతి తిరుగుతూ ఉంటాడు, వాడి వ్యవహారం మనలాగా, కానీ తేడా ఏమిటంటే వాడుకునే ఏకాగ్రత మనకూడదు, వాడు వాడు అంటే వాడు పనిచేసే రంగంలో అభివృద్ధిలోకి వచ్చేస్తాడు. మన జీవితంలో అభివృద్ధిలోకి రావాలంటే వ్యవహారంలో కానీ లేకపోతే ఏదైనా ఓ పనిలో కానీ సాధనలో కానీ ఎందులోనే మనం అభివృద్ధిలోకి రావాలంటే భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఏ రంగంలోనైనా సరే ఏకాగ్రతగా ఏకాగ్రత సంపాదిస్తే మనం, ఏకాగ్రతగా ఆ కాన్సన్ట్రేషన్ కనుక మన ఏకాగ్రత కనుక కుదిరితే మనకి, మనం ఏ రంగంలో అయితే పనిచేస్తున్నామో ఆ రంగంలో మనం అభివృద్ధిలోకి వచ్చేస్తాం. ఒక కామన్ మ్యాన్కి గ్రేట్ మ్యాన్కి తేడా ఏంటంటే ఏకాగ్రత తేడా. ఆ మనిషి గొప్పవాడు ఇంటికి వెళ్ళాడు, ఈ మనిషి ఎలాగ ఉంది పేరే ఏంటని మనం ఆలోచిస్తే ఇద్దరికి తేడా, ఇంద్రియాలన్నీ సమానం, ఏకాగ్రతలో తేడా ఉంది. ఏకాగ్రత ఉంది కాబట్టి వాడు గ్రేట్ మ్యాన్ అయ్యాడు, అక్కడ నోబుల్ మ్యాన్ అయ్యాడు, జంతుల్ మ్యాన్ అయ్యాడు. అంటే ఏకాగ్రత కుదిరిన వాడికి మనసులో ఉన్న వాండరింగ్ తగ్గిపోతుంది, చేపలు ఏం తగ్గిపోతుంది. ఏకాగ్రత ఉన్న వాడికి 24 గంటల 24 క్షణాల కింద వెళ్ళిపోతుంది వాడికి. ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావాలంటే 2 రెక్కలు అవసరం అని చెప్తారు. ఒక పక్షి ఒక రెక్కతో ఎగరలేదు, అలాగే ఆధ్యాత్మికంగా అభివృద్ధిలో కావాలని అనుకునే ప్రతి మనిషికి రెండు రెక్కలు ఉండాలి. ఒకటి ఏకాగ్రత, రెండు పవిత్రత. పక్షి ఎగరటానికి రెండు రెక్కలు అనేలాగా అవసరం, ఒక రెక్కతో ఎగరలేదు. అలాగే ఒక మనిషి ఆత్మజ్ఞానం సంపాదించాలంటే, అభివృద్ధిలోకి రావాలంటే వాడు ఏ రంగంలోనైనా సరే, వాడు అభివృద్ధిలోకి రావాలంటే ఒకటి ఏకాగ్రత, రెండు పవిత్రత. ఈ రెండు మనం సంపాదిస్తే మనకి మన హృదయంలో ఉంటుంది సత్య వస్తువు మనకు అనుభవంలోకి వస్తుంది. వాడు సుఖి అవుతాడు. వాడు అంటే వాడి దేహ ప్రారంభాన్ని బట్టి వాడి ప్రారంభాన్ని బట్టి వాడికి దేహ ప్రారంభం అనుకూలంగా, వాడికి ప్రారంభం అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, వాడు అదృష్టం ఏంటాడుతున్నా దురదృష్టం ఏంటాడుతున్నా వాడి సుఖం చెదరదు. మనం ప్రతి మాటలను జాగ్రత్తగా ఉండాలి, ప్రతి తలంపులను జాగ్రత్తగా ఉండాలి. దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రాలు ఉరుస్తూ ఉంటాడు ఆ సభలో. అది ఉరుస్తుంటే ఈ వచ్చిపోయి వస్త్రాలు ఇచ్చేస్తాడు. ఈశ్వరుడు కృష్ణుడు యొక్క కృప వల్ల, ఈశ్వరుని కృప వల్ల వచ్చిపోయి ఆ వస్త్రాలు ఈడికే మోర్చొచ్చు. ద్రౌపది మామూలుగా ఉంది, ఉరిచే దుశ్శాసనుడికి మోర్చొచ్చి పడిపోతాడు ఆ వస్త్రాలు లాగలేక. మనం ప్రతి మాటలను జాగ్రత్తగా ఉండాలి, ప్రతి తలంపులను జాగ్రత్తగా ఉండాలి. ఇంకేంటంటే ఈ జోగంలో ఓడిపోయిన తర్వాత పాండవులు కౌరవ సభలో కర్ణుడు ఒక మాట అంటాడు ద్రౌపది, ఈ ఐదుగురు ఈ పంచ పాండవులు నీకు భర్తలు కదా, వాళ్ళు ఓడిపోయారు జోతం ఓడిపోయారు, వాళ్ళు భర్తగా వాళ్ళు నీకు భర్త ఏంటి, దుర్యోధనని పెళ్లి చేసుకోండి రారాజు. ఎవరంటాడు కర్ణుడు అంటాడు, ఎవరిని ద్రౌపదిని అంటాడు. కర్ణుడు ఆ మాట అనే వరకు ద్రౌపదిని అవమానం చేద్దామని బుద్ధి కలగలేదు దుర్యోధనుడికి. ఈ మాట అన్నాకే వీడికి చెడ్డ బుద్ధి కలిగింది దుర్యోధనుడి. మనం ప్రతి మాటలోనూ ఇంటికి జాగ్రత్తగా ఉండాలంటే కర్ణుడు ఆ మాట అన్నాడు, అయిపోయింది తర్వాత అయిపోయింది. యుద్ధంలో వాడి చక్రం భూమి కర్ణుడికి అర్జునుడికి యుద్ధంలో యుద్ధం జరుగుతుంటే వాడి చక్రం భూమిలో దిగిపోతుంది. ఎవరి చక్రం? ఇటువంటి పొరపాటు మాటలు చాలా అన్నాడు కర్ణుడు. అది అనుభవించే టైం వచ్చింది. అప్పుడు ఆ చక్రం భూమి మీద తిరిగిపోతుంది, చక్రం తీసుకోవడానికి చక్రం పైకి ఎత్తుకోవడానికి అది దిగుతాడు కర్ణుడు. కర్ణుడికి అర్జునుడికి యుద్ధం జరుగుతుంది, సారథ్యం కృష్ణుడు సారథ్యం. అప్పుడు అన్నాడు, నేను చక్రం పైకి తీసుకుంటాను, ఈ లోపు నువ్వు యుద్ధం చేయకు, అది ధర్మం కాదు అని చెప్తాడు. ఎవరు? కర్ణుడు చెప్తాడు. ఎవరితోటి? అర్జునుడు చెప్తాడు. పరమాత్మకుడు జ్ఞాపకం చేస్తాడు. ద్రౌపదిని నువ్వు ఆ లోదులే పంచ పాండవులు దుర్యోధన్ని పెళ్లి చేసుకోని చెప్పి ఆ ధర్మం నీకు అప్పుడు ఏమైంది, నీకు ధర్మశాస్త్రం గుర్తుకు రాలేదని. అలాగే మనం ఎప్పుడున్నా పొరపాట్లు ముట్టాలంటే ఇటు పొరపాట్లు మాటలు మాట్లాడుతుంటే టైం చూస్తాడు, ఏం తెలిసి ముట్టుకెళ్ళి పరమాత్మ చేస్తాడు. అప్పుడు ఆ కృష్ణుడు అప్పటి వరకు నోరు ఎత్తలేదు, కృష్ణుడు అప్పటి వరకు నోరు ఓపెన్ చేయలేదు. అప్పుడు ధర్మం గురించి మాట్లాడటం మొదలు పెట్టాడు. ఏ ధర్మాన్ని, ఏ నీతి శాస్త్రాన్ని, ఏ ధర్మాన్ని శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకుని పాండవులు వదిలే దుర్యోధన్ని పెళ్లి చేసుకోమని చెప్పిన మాట కదా, నీకు నీతి అంటారు చంతే అన్నారు వాళ్ళకి. అంటే మనం ఓటంటే ఏదైనా చెడ్డ పని చేసినా చెడ్డ మాట వచ్చినా ఎత్తికెత్తి అనుభవించి తీరవలసింది. అలా అనుభవింపజేసేవాడే, అనుభవింపజేయటానికి అలాగే దాన్ని అనుభవింపజేయటానికి పరిస్థితులు అలా క్రియేట్ చేసేవాడే పరమాత్మ, వాడే దేవుడు, వాడే ఈశ్వరుడు, వాడే కృష్ణుడు. అప్పటి వరకు కర్ణుని ఒక చెడ్డ మాట కూడా కృష్ణుడు అల్లాడు. టైం చూశాడు, టైం వచ్చింది. నువ్వు ధర్మం గురించి మాట్లాడుకున్నావు, నీతి గురించి మాట్లాడుకున్నావు, పాండవులను వదిలేయమన్నావు, ద్రౌపదిని దుర్యోధనుని పెళ్లి చేసుకోమన్నావు, ఏ నీతి శాస్త్రం ఏ ధర్మశాస్త్రం ప్రకారం మాట్లాడావు. అప్పుడు నీకు ధర్మం జ్ఞాపకం రాలేదు, నీతి జ్ఞాపకం రాలేదు, ఇప్పుడు నీకు ఏదో కష్టం వచ్చింది కాబట్టి నీతి గురించి మాట్లాడుకున్నావు. నువ్వు ధర్మాన్ని కాపాడితే ధర్మం నేను తప్పనిసరిగా కాపాడలేదు, నువ్వు ధర్మాన్ని కాపాడలేదు అంటే అర్జునుడితో చెప్పాడు, వెంటనే నేను చంపే భూమి మీద ఉండటానికి వీల్లేదు అన్నాడు. మనం కూడా అంతే, ఏదైనా ఒక చెడ్డ మాట మాట్లాడితే ఒక చెడ్డ తరంకి వస్తే ఆ కర్మ అనుభవం వచ్చినప్పుడు పరిచయిస్తారు కర్మ ఫలదాత. అందుకే భగవంతుడి కర్మ ఫలదాత అని చెప్తారు. ఆ లోపల ఉన్నటువంటి వస్తువుతోటి నీ లోపల నిజం వస్తువు అంటే నీ హృదయంలో ఒక నిజం ఉంటుంది, అది వ్యవహారిక నిజం కదా, పారమార్థక నిజం. ఆ నిజంతో నీకు తాదాత్మ్యం పొందినప్పుడు నీకు దేహాన్ని అదృష్టం వెంటాడుతున్న దురదృష్టం వెంటాడుతున్నప్పటికీ నీకు ఎర్రచి అనుకుంటున్నట్టు కూడా ఉండదు. ఆ వైపు ఒక రమ్మంటున్నాడు రమణ మహర్షి యొక్క పీఠకి, చావు వచ్చినప్పటికీ ఏమీ అనిపించదు, అట్టి స్థితికి మిమ్మల్ని ఎదిగి రమ్మని కృష్ణుడు అంటాడు. ఆ జ్ఞానం గురించి చెప్పినప్పుడు ఆయన కూడా పొంగిపోయి, పరమాత్మ కూడా పొంగిపోయి జ్ఞానం గురించి చెప్పినప్పుడు అర్జున జ్ఞానంతో సమానమైన వస్తువు లేనప్పుడు జ్ఞానంతో నీచుని వస్తువు ఉంటుందని నేను ఎలా చెప్పగలను అని చెబుతూ ఆయన స్వయంగా భగవంతుడైనప్పటికీ అటువంటి జ్ఞానాన్ని అనుభవంలో ఎవరికైతే అత్యంత ఆత్మజ్ఞానం ఎవరికైతే అనుభవం అర్జున వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సేవ చేసి వాళ్ళని ఆశ్రయించి ఆత్మజ్ఞానాన్ని సంపాదించు అర్జున అంటాడు.
ఆయన స్వయంగా భగవంతుడైనప్పటికీ జ్ఞానికి ఆ స్థానం ఇచ్చాడు, గౌరవించాడు పరమాత్మ. వారిని ఆశ్రయించి, వారిని గౌరవించి, వాళ్ళని ఆశ్రయించడం గౌరవించడం ఎందుకంటే వాళ్ళకి చెప్పాలనే బుద్ధి కలగాలి. అయ్యో వీళ్ళకి చెప్పాలి, వీళ్ళకి బోధించాలి. జ్ఞాని పట్ల ఇప్పుడు మనకి శరణాగతి అక్కర్లేదు, కృతజ్ఞత కూడా లేదు. అయితే మీరు భగవంతుడి మీద భారం వేసి జీవించిన ప్రతిదానికి కర్తృత్వం పెట్టుకోవద్దు. అంటే దుఃఖానికి కారణం అసలు బయట సంఘటనలో, దుఃఖానికి బయట సంఘటనలో, బయట సంఘటన వల్ల మీకు దుఃఖం వస్తుంది అనుకుంటున్నారు, అది కానీ కాదు. దుఃఖానికి కారణం కర్తృత్వం. బయట దుఃఖానికి కారణం లోకంలో లేదు, కర్తృత్వంలో ఉంది. దుఃఖానికి కారణం కర్తృత్వం. ఆ కర్తృత్వం కనుక నశిస్తే నువ్వు ధనవంతుడైనా పేదవాడైనా, నాయకుడైనా వినాయకుడైనా, నీకు ఏది ఏమైపోయినా ఆ కర్తృత్వం కనుక నశిస్తే దుఃఖం ముట్టుకోదు. అసలు ఒక దుఃఖాన్ని మీరు వెతికినాడు దొరకదు. అంతేకాదు మన సాధన యొక్క గురి ఎక్కడ పెట్టాలంటే కర్తృత్వ నాశనం మీదే. శరీరం నశిస్తే దుఃఖం నశించదు, కర్తృత్వం నశిస్తే దుఃఖం నశిస్తుంది. ఒక మన శరీరం కొంతమంది అనుకుంటారంటే ఈ బాధలు పడలేకపోతాను, చచ్చిపోతే బాగుండాలి అనుకుంటారు. ఇప్పుడు చచ్చిపోతారు, ఇంకో శరీరం వస్తుంది, అప్పుడు కూడా మీకు కర్తృత్వం ఉంటుంది. అప్పుడు దుఃఖం విడిచిపెట్టదు, మీ మన బాధలు విడిచిపెట్టదు, గుర్తుపెట్టుకోండి. మన శరీరానికి సహజంగా చావు రానివ్వాలి, దానికి బలవంతాన్ని ఎప్పుడు చచ్చిపోకూడదు. దానికి ఏ రోజున చావు రావాలి ఆ రోజున వచ్చేస్తున్నది, ఆ టైం రానివ్వాలి. కానీ బలవంతంగా చావకూడదు. బలవంతంగా కనుక చనిపోతే ఈ జన్మలో ఈ జన్మలో ఉన్న దుఃఖం రాబోయే జన్మ దుఃఖం వడ్డీతో సహా అనుభవించాలి దానికి. అసలు ఇంకోటి ఇక్కడ వస్తువు కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ లోపల ఉన్న బ్రహ్మను చూసేది దానికి హెచ్చు తగ్గులు లేవు. ఈ అహంకారం పైకి ఎగురుతూ ఉంటుంది, కింద పడతా ఉంటుంది. అలా లోపల ఉన్న బ్రహ్మం పైకి ఎగరదో కింద పడదు. అహంకారం మటుకు పైకి ఎగురుతూ ఉంటుంది, కింద పడతా ఉంటుంది. లోపల ఉన్న బ్రహ్మం పైకి ఎగరదో కింద పడదు. అది ఎప్పుడూ సమానంగా ఉంటుంది. మన మనసు అంత సమానం అయిపోయినా కానీ, మన బుద్ధి అంత సమానం అయిపోయినా కానీ, అందులో నదిని సముద్రంలో కలిసినట్టు అంత సమానం అయిపోయినా కానీ దిక్కే కలవదు. కొంచెం తేడా, రమంత తేడా ఉన్నా ఇది బ్రహ్మంలో ఐక్యం కాదు. బుద్ధిలో స్వల్ప దోషం ఉన్నా, స్వల్ప అల్పత్వం ఉన్నా, కొంచెం వేరు బుద్ధి ఉన్నా, దానికి కొంచెం వేరుతనం ఉన్నా, అది బ్రహ్మంలో ఐక్యం కాదు. అది అవకాశం కూడా లేదు. మనకి ఉపయోగపడే తలంపుల కంటే ఉపయోగం లేని తలంపులు ఎక్కువ వస్తూ ఉంటాయి. దానివల్ల మనకి ఎనర్జీ వేస్ట్, టైం వేస్ట్. అంటే మీ భగవంతుని ప్రేమించుకునేది, భగవంతుని పాదాల మీద మీ మనస్సు నిలబెట్టుకునేది, మీకు అదే అవసరమే. మీకు అక్కర్లేని తలంపులు వాటంతటయ్యే పోతూ ఉంటాయి. మన భారం ఈస్తుడి మీద వేసి జీవిస్తుంటే మన మాట కూడా ఎలా వస్తుందో భగవంతు చెప్తున్నారు. మన వాక్కు కూడా ఆయన తెలుసుకోవడానికి సహకరిస్తూ ఉంటుంది. మన మనస్సు ఆయన తెలుసుకోవడానికి సహకరిస్తుంది. భగవంతుడి మీద భారం వేసి ఎప్పుడైతే మనం జీవించడం నేర్చుకున్నామో అన్నీ కూడా ఏవి మన మాట, మన మనస్సు, మన చేత ఆయన తెలుసుకోవటానికి, ఆయన వైపుకి పరిగెడుతూ ఆయన తెలుసుకోవడానికి సహకరిస్తూ ఉంటాయి. అంటే నువ్వు చేసే తప్పు ఒకటే, అంత కర్తృరాజ్ఞయ ప్రాప్తికైతే ఫలం, అంత ఈశ్వరాజ్ఞ అనుసరించి అంతా నడుస్తాను చూస్తాను. ఇదంతా నా వల్ల జరుగుతానని నువ్వు అనుకో. మీకు ఏ కారణం వల్లనో దుఃఖం వస్తాను ఊరికి అనుకోండి, అక్కడ మమకారం ఉందని అర్థం. ఎప్పుడు కూడా మన కుటుంబ సభ్యుల విషయంలో కూడా, మన స్నేహితుల విషయంలో కూడా, మన డ్యూటీ మనం చేయాలి కానీ మమకారం పెట్టుకోకూడదు. డ్యూటీ వల్ల దుఃఖం రాదు, మమకారం వల్ల దుఃఖం వస్తుంది. ఎక్కడ మమకారం ఉందో అక్కడ నూటికి నూరు పాలు దుఃఖం వచ్చేస్తే. మమకారం లేనప్పుడే మన డ్యూటీ మనం బాగా చేయగలం. మమకారం పెట్టుకుంటే డ్యూటీ చేయలేం. మీ డ్యూటీ నువ్వు చెయ్యి, కానీ మమకారం పెట్టుకోవద్దు. డ్యూటీ వల్ల దుఃఖం రాదు, మమకారం వల్ల దుఃఖం వస్తుంది. చాలా మంది మమకారం పెట్టుకుంటారు, డ్యూటీ చేయరు. అలా కాదు, మనం చేయవలసింది డ్యూటీ చేయాలి, మమకారాన్ని వదిలేయాలి. అది నేను అలా చేస్తే ఈ లోకంలో ఉన్న రోజులు సుఖంగా వెళ్ళిపోతే పరలోకం కూడా మీకు సుఖంగా ఉంటుంది. యహం పరం రెండూ దక్కుతాయి మీకు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే నీ డ్యూటీ నువ్వు చేయటం లేదు, మమకారం పెట్టుకుంటున్నావు, చివరికి నీకు నీటిలో నీ దుఃఖం. ఒక్క జ్ఞాని మాత్రమే ఆత్మానందాన్ని దూరుకుంటూ ఉంటాను. ఆ బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు తెలుస్తుంది ఆ శాంతి వర్ణనాతీతం. అది చెయ్యి రాయలేదు, నోరు చెప్పలేదు, పెన్నలు కూడా కింద పడేయవలసింది. అటువంటి సుఖాన్ని ఒక ఆత్మజ్ఞానం వల్ల నీకు ఆ సప్లై సుఖం, ఒక ఆత్మజ్ఞానమే నీకు అటువంటి స్వతంత్రమైన సుఖాన్ని నీకు సప్లై చేసేది ఒక ఆత్మజ్ఞానం ఉంటుంది. కొంతమంది నేను తలంపు వస్తాను చూడండి, ఇది బాగా అర్థం చేసుకోండి. నేనే తలంపు వస్తాను చూడండి, ఈ నేనే తలంపు వస్తాను, నేనే తలంపు లోపల నుంచి వస్తాను. నేను అనే తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచి వస్తుంది. లోపల నుంచి వస్తుంది, ఏదో ప్రదేశం నుంచి రావటం లేదు, దేవుడి దగ్గర నుంచి వస్తుంది. నువ్వు సరిగ్గా దాని మూలంలో తెలిస్తే దేవుడి స్వరూపునికి వ్యక్తం అవుతుంది, అప్పటివరకు వ్యక్తం కాదు.
అది ఇది ప్రదేశమా, ఊపిరి తెచ్చులా, ఆ గుండెకాయ, ఆ మాంసమా, తెలకణాలా, ఎరకణాలా, లోపల ఎక్కడ ఉందేమో చిన్నది, ఎక్కడ ప్లేస్ ఉందేమో అనుకుంటున్నాను. లోపల నీకు నేననే తెలంపు లోపల నుంచి వస్తాం. అది ఒక ప్లేస్లోంచి రావటం లేదు, రక్తంలోంచి రావటం లేదు, నీ శరీరంలోంచి ఒక భాగంలోంచి రావటం లేదు. అంతటా ప్రపంచం అంతా ఏ వస్తువు ఏకించి ఉందో అది నీ హృదయంలో కూడా ఉంది, అంతటా ఉందో నీ లోపల ఉంది. అక్కడి నుంచి డైరెక్ట్గా వస్తుంది, కానీ అది ఒక ప్లేస్లోంచి రావటం లేదు. అది నీకు గుర్తుపెట్టాలి, అది అర్థం అవ్వాలి. ముందు మన బ్రెయిన్ అది ప్లేస్ కాదు. నేను ప్లేస్ లో కూర్చున్నాను, మీరు ప్లేస్ లో కూర్చున్నాను, ప్లేస్ లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. లోపల నేను అనే తలంపు ఎక్కడి నుంచి వస్తుందో అది ప్లేస్ కాదు, అది ఒక ప్లేస్ కాదు. దానికి అక్కడ రూపం లేదు, అక్కడ నామం లేదు, అది ఒక పదార్థం కాదు. డైరెక్ట్ గా చైతన్యంలోంచి వస్తాం. అది ఎక్కడి నుంచి వస్తుంది? చైతన్యంలోంచి. అంటే మూల తలంపు మూలాన్ని తీసుకుని అను జ్ఞానం అవుతాం అని భగవాన్ ఎందుకు జ్ఞానం అవుతాం? మూల తలంపు మూలంలో ఉన్న చైతన్యమే. ఎప్పుడైతే మూల తలంపు దాని మూలాన్ని చూసినప్పుడు మీకు చైతన్యం అనుభవంలోకి వస్తుంది, చైతన్యం అంటే నేరుగా ఉన్నది అనుభవంలోకి వస్తుంది. ఇది నశిస్తుంది. ఏది నశిస్తుంది? దేహంతో తాదాత్మ్యం పొందే తలంపు నశిస్తుంది. అంటే నేను అనే తలంపు మీద సిల్లీగా తీసుకోకండి. నేను అనే తలంపు అది సిల్లీగా తీసుకో, సీరియస్గా ఆలోచించండి. ఆ విషయాన్ని కూడా మధ్య మధ్యలో ఆలోచిస్తాను. అది ఎక్కడో ఊపిరి తిత్తుల్లో నుంచి గుండెలోంచి రావటం లేదు, అది లోపల నుంచి వస్తుంది. అది ఒక ప్రదేశంలోంచి రావటం లేదు, ఒక ప్లేస్లోంచి రావటం లేదు, లేకపోతే మాంసంలోంచి రక్తంలోంచి రావటం లేదు, అది ఎముకల్లోంచి రావటం లేదు. అది ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచి వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది? రూపరహితం, నామరహితం, ఒక ప్లేస్ రహితం, కాలరహితం అయినటువంటి చైతన్యంలోంచి ఆ నేననే తలంపు అక్కడి నుంచి వస్తుంది. కాబట్టి ఆ నేననే తలంపు అది ఎక్కడి నుంచి అయితే ఉదయిస్తుందో అక్కడికి మూల తలంపు ఉపసంహరించుకుంటే అప్పుడు నీకు చైతన్యం అనుభవంలోకి వస్తుంది. ఇది నశిస్తుంది. ఇది నశిస్తే నువ్వు నశించవు. ఇది నశించడం వల్ల ఏదైతే నీకు అనుభవంలోకి వస్తుందో అప్పుడు నీవే అదే అన్నావు అనే సంగతి తెలుస్తుంది. అప్పుడు నువ్వు పూర్వం పడ్డ కష్టాలు నీకు ఏదైనా ఒకవేళ గుర్తుకొస్తే ఎంత అమాయకత్వం, ఎంత అజ్ఞానం, ఏ తెలివికి బాధపడ్డాడం, అంత బాధపడవలసిన పనే లేదే అనిపిస్తుంది. డైరెక్ట్ ఎక్స్పీరియన్స్, ప్రత్యక్ష అనుభవం. ఎందుకు ఒట్టి ఒట్టి మాటలు పొడిపోయింది? ప్రత్యక్ష అనుభవం అది మీరు ప్రత్యక్షంగా డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేయాలి. అప్పుడు సుఖం నీకు తెలుస్తుంది. నోటి మాటలు వల్ల తెలియదు, అది డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేయాలి. అయ్యో ఎక్కడో పుట్టాను, ఎక్కడో చచ్చిపోయాను, ఎక్కడో పుట్టాను, ఎక్కడో చచ్చిపోయానని ఎన్నో కష్టాలు పడ్డానని ఎన్నో బాధలు పడిపోయాను అనుకున్నాను. ఏమీ లేదు, ఏంటి అసలు పుట్టాలేదు చావు లేదు అనే సంగతి, ఆ పుట్టుకు లేని పదార్థంతో, ఆ చావు లేని పదార్థంతో మమేకం అయ్యాక దానితో తాదాత్మ్యం అయ్యాక దాని తాలూకు ఎరుక, ఎరికే జ్ఞానం. దాని తాలూకు ఎరికే జ్ఞానం, ఆ బ్రహ్మము యొక్క బ్రహ్మము తాలూకు ఎరికే జ్ఞానం. దాని తాలూకు ఎరుకొచ్చాక ఎన్నోసార్లు చచ్చిపోయాను, ఎన్నోసార్లు పుట్టాను, ఎన్నో కష్టాలు అనుభవించాను నీకు అనిపిస్తుంది. అయ్యి ఏమీ లేదనిపిస్తుంది. ఇప్పుడు అది అనుకూలకి వచ్చేవారు కదా, ప్రత్యక్ష అనుభవం, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. అంటే ఊహల మీద, మాటల మీద, ఎవరో చెప్పిన మాటల మీద కూడా ఆధారపడి ఉండక్కర్లేదు. డైరెక్ట్గా నీకు అనుభవంలోకి తెలుస్తుంది అది నీకు. అది పంచదార నోట్లో వేసుకున్నారనుకోండి, తీగా ఉందనుకోండి, మీ పక్క వాళ్ళు ఎవరో పంచదార చేతిగా ఉంటుందని ఎవరైనా చెప్పారనుకోండి, మీరు నమ్ముతారా? నమ్మరు. మీ అనుభవంలో ఎక్కడ మీరు చెప్పిన మాట ఇష్టం లేకపోతే ఇతరులు నమ్మకపోవచ్చు, మీ పద్ధతి ఇతరులకి నచ్చకపోవచ్చు, కానీ మీకున్న అనుభవం ఏంటో అది ఇతరులకు కాదని మీరు అంగీకరించారు మీ అనుభవాన్ని. ఇప్పుడు నిత్యం మీద చేస్తే కాలుతుంది, నిత్యం మీద చేయాలి మీ అనుభవం. మీ ఇంటికి 100 మంది వచ్చి నిత్యం మీద చేసినా కాదు అని చెప్తారనుకున్నారు, మీరు నమ్ముతారా? నమ్మరు. ఆ మాట పట్టంటే మీ అనుభవం ముఖ్యం. అది చలంగారం గారు, రమణ మహర్షి, ఎవరు నాకు అక్కర్లేదు, ఏమిటో నాకు అక్కర్లేదు, ఎందుకు నాకు అక్కర్లేదు, డైరెక్ట్గా ఆయన దగ్గర నుంచి ఏది పొందుతున్నా అది నాకు కావాలి. కానీ ఆయన ఎవడైతే నాకెందుకు? ఆయన విషయభోత్సం కాకపోవచ్చు, న్యాయభోత్సం జ్ఞానం కాకపోవచ్చు, ఆయన భగవాన్ ఎవరో నాకు అక్కర్లేదు, భగవాన్ ఏమిటో నాకు అక్కర్లేదు, భగవాన్ ఎందుకో నాకు అక్కర్లేదు. డైరెక్ట్గా ఆయన దగ్గర నుంచి ఏది పొందుతున్నానో అది నాకు కావాలి. ఆయన కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. డైరెక్ట్ ఆయన దగ్గర నుంచి డైరెక్ట్ గా నాకు శాంతి అందుతోంది, కాంతి అందుతోంది, ఆనందం అందుతోంది. ఆయన దగ్గర నుంచి నాకు ఏది డైరెక్ట్ గా ఏది వస్తుందో అది నాకు కావాలి. కానీ అది మళ్ళీ మానవుడా, లేకపోతే దేవుడా, దేవతా పురుషుడా, అది ఎవడో, ఎక్కడ దేవుడా, దేవుడు కాదా, లేకపోతే జ్ఞాన లేదా అజ్ఞాన, ఆ గొడవలో అక్కర్లేదు. ఆ ఊ శివే నాకు అక్కర్లేదు, భగవాన్ ఎవరు నాకు అక్కర్లేదు, భగవాన్ ఏమిటో నాకు అక్కర్లేదు, భగవాన్ ఎందుకో నాకు అక్కర్లేదు. ఆయన దగ్గర నుంచి డైరెక్ట్ గా నేను ఏది పొందుతున్నాను నాకు అది నాకు కావాలి. నాకు జ్ఞానం అందుతోంది, శాంతి అందుతోంది, కాంతి అందుతోంది, ఆనందం అందుతోంది. ఆయన దగ్గర నుంచి డైరెక్ట్ గా నేను ఏది పొందుతున్నా అదే నాకు కావాలి. కానీ ఆయన ఎవరైతే నాకెందుకు? అది జ్ఞానం అవ్వచ్చు కాకపోవచ్చు, ఋషి అవ్వచ్చు కాకపోవచ్చు, దేవతా పురుషుడు అవ్వచ్చు దేవతా పురుషుడు కాకపోవచ్చు, ఆయన దగ్గర నుంచి నేను ఏది పొందుతున్నాను నాకు అదే కావాలి.
చివరికి మిగిలేది భగవాన్. అసలు మీకు ఆ దయ, ఆ జ్ఞానం యొక్క దయ, ఆ గురువు యొక్క దయ ఎలా ఉంటుందంటే, ఈ శిక్షణ కాదు, ఈ చేతి, ఈ చెయ్యి, ఈ చేతి ఎలా ముట్టుకున్నప్పుడు మీకు ఆ స్పర్శ ఎంత స్పష్టంగా తెలుస్తుందో అంత ధైర్యతే మీ హృదయానికి టచ్ అవుతా ఉంటుంది. నువ్వు కొంతవరకే ప్రయత్నం చేయవలసింది, తర్వాత లోపల అంతర్యామ ఈశ్వరుడు ఉన్నాడు, నీ మనసును లోపల లాక్కుంటాడు, నీ మనసును లోపల గుంజుకుంటాడు, నీ మనసును లోపల లాక్కుంటాడు, నీ లోపల గుంజుకుంటాడు. గుంజుకోవటమే కాదు, లోపల ఆయన లోపల కలుపుకొని ఈ మనోనాశనం చేసి ఆయన స్వరూపం, ఆయన నీకు స్వరూపంలో వ్యక్తం అవుతాడు. లోపల ఈశ్వరుడు ఎక్కడో వైకుంఠంలో ఉన్నాను, కైలాసంలో ఉన్నాను అలా చెప్పడు. లోపల ఈశ్వరుడు నీ మనసును లోపల గుంజుకొని, లోపల లాక్కుని, ఆయన్ని లయం చేసుకుని ఆయన ఈశ్వరుడు నీకు స్వరూపంలో వ్యక్తమవుతాడు. ఇప్పుడు నీకు మనసు ఎలాగైతే నీకు స్వరూపంలో వ్యక్తమవుతుందో, నీ ఇష్టాలు నీ అయిష్టాలు నీ స్వరూపంలోకి ఎలా వ్యక్తమవుతున్నాయో, లోపల ఈశ్వరుడు కూడా నీకు స్వరూపంలో వ్యక్తమవుతాడు. ఎక్కడో వైకుంఠంలో ఉన్నట్టు కనిపించడం కాదు. భగవాన్ చెప్తాడు ఇక్కడ ఉన్న వస్తువు ఎంత ప్రత్యక్షం అంటే, నీకు కళ్ళున్నాయని నీ కళ్ళు ఉన్నాయి కదా, నీ కళ్ళున్నాయని నీకు తెలియటానికి అర్థమవుతా కావాలా, అర్థంలో చూసుకుంటేనే కదా నీ కళ్ళు నమ్మవా, అంత ప్రత్యక్షం అది. అయితే ఈశ్వరుడు పట్ల, ఆ గురువు పట్ల తదేకమైనటువంటి ఏకధార, తైలధార. కొంతమంది వారానికి ఒకసారి, ఆదివారం ఒకసారి, సోమవారం ఒకసారి, మంగళవారం, ఈ గుణాలు ఉంటాయి కదండి, ఈ లోపలి రజోగుణం తమో గుణం అయ్యే పీడించేస్తాయి. తమో గుణంలోనూ ఈ గుణాలు, ఈ గుణాలు కూడా ఊహించుకోవాలి మనం. కొంతమంది రోజు 10 రకాలుగా ఉంటారు భగవంతుడి దశావతారాలు, మనం రోజుకే 10 అవతారాలు ఇచ్చుతున్నాం మనం. ఈ గుణాలు దరిద్రం అవుతుంది, ఆ గుణాలతో తాదాత్మ్యం ఊహించుకోవాలి మనం. గాఢ నిద్రలో గుణాలు ఎక్కడున్నాయి అని కల్పించుకున్నాయే. ఇందాక మాస్టర్ చెప్పారు అజ్ఞానం ఉందా, అజ్ఞానం, అజ్ఞానం అసలు లేదు, మనం ఎవరో మనం తెలియకపోవటం అజ్ఞానం. నిద్రలో ఉంటే అది పోదు, ఇది బాగా అర్థం చేసుకోండి. అజ్ఞానం అజ్ఞానం అంటారు, అజ్ఞానం అసలు లేనే లేదు, ఒక నిజంగా ఉంటే పోదండి. అజ్ఞానం అజ్ఞానం అనేది లేదు, మనం ఎవరో మనం తెలియకపోతే అజ్ఞానం, తెలిస్తే జ్ఞానం, అంతకంటే ఏం లేదు. తెలియకపోతే దుఃఖం, తెలిస్తే సుఖం, తెలియకపోతే అశాంతి, తెలిస్తే శాంతి. ద్వేషం ఉన్న చోట అశాంతి ఉంటుంది, ప్రేమ ఉన్న చోట శాంతి ఉంటుంది. ద్వేషం ఉన్న చోట ఏముంటుంది, మీరు ఎవరిని ద్వేషించద్దని చెప్తారు, ఎవరు కృష్ణుడు నా ద్వేష్టి, నశుభోచితి, నకాంక్షతి, శుభ అశుభ పరీక్షాగి, ఎవరిని చెప్తాడు కృష్ణుడు చెప్పుకుపోతూ ఉంటాడు కదా గీతలో. మీరు ఎవరిని ద్వేషించొద్దని, కొన్ని ద్వేషిస్తే నష్టం ఏంటి మనకి, కొన్ని ద్వేషిస్తామంటే నష్టం ఏంటి. దానికి కారణం మీకు ఎక్కడైతే ద్వేషం ఎప్పుడైతే ప్రారంభమైందప్పుడు అశాంతి ఇచ్చేస్తుంది, అశాంతి కదా మీ లోపల క్షోభ ప్రారంభం. మనం ఎవరినైనా చూసి అసూయ పట్టం నేర్చుకుంటే సచ్చిన తర్వాత ఏదైతే అవుతాం, ముందు శారీరక ఆరోగ్యం చెడిపోతుంది, మానసిక ఆరోగ్యం చెడిపోతుంది. ఎక్కడైతే అసూయ ఉందో అక్కడ అశాంతి ఉంటుంది, ఎక్కడైతే ప్రేమ ఉందో, ఎక్కడైతే ఆప్యాయత ఉందో అక్కడ శాంతి ఉంటుంది. మీరు ఏం లేదు, ఇంకెరవైనా మీకు అసూయ రాకూడదు, కానీ అసూయ ఇస్తే 24 గంటలు కాలిపోతూ ఉంటాం. ఎలా కాలిపోతూ ఉంటే, ఎందుకంటే ఇటుక మీద కూర్చోవడం మంచిది, అలా కాలిపోతూ ఉంటాడు అసూయ ఉన్నవాడు. ఇప్పుడు కళ్యాణ గుణాల గురించి చెప్తారు రాముడిలో కళ్యాణ గుణాలు, ఈ కళ్యాణ గుణాలు కూడా ఎవరికి వచ్చాయి. అయితే కళ్యాణ గుణాలు ఎందుకంటే మనసుకు లోతూపు కలుగుతుంది, ఆత్మాభిభుతంగా మనసు ప్రయాణం చేస్తుంది. అంటే మన ఆత్మ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మంచి గుణాలు, కళ్యాణ గుణాలు మనకి సహకరిస్తాయి కాబట్టి దేవుడు కళ్యాణం చేయటం. ఎందుకంటే మనం కళ్యాణ గుణాలు అలవాటు చేసుకోవడానికి, కళ్యాణ గుణాలు వ్యవహారిక సత్యం, పారమార్థిక సత్యం కాదు. అయితే కళ్యాణ గుణాలు మన ఆత్మజ్ఞాన సంపాదనకి సహకారం చేసి పెడతాయి. కళ్యాణ గుణాలు, మంచి గుణాలు, సుగుణాలు ఎందుకంటే ఆత్మజ్ఞాన సముపార్జనకి సహకరిస్తాయి. అంతేకాని గుణం పారమార్థిక సత్యం కాదు, జ్ఞానమే పారమార్థిక సత్యం. అయితే మంచి గుణం ఎందుకంటే మంచి, ఆ మంచి మీకు ఆత్మజ్ఞాన సముపార్జనకి సహకరిస్తుంది కాబట్టి మంచి గుణం అవసరం. అయితే అది వ్యవహారిక సత్యమే. అంచేత నువ్వు జ్ఞాని ప్రేమించకుండా ఉండలేదు. ఒకసారి రంగని అంటాడు, రంగంతోడు భగవాన్ అంటే నువ్వు పొందవలసింది ఏదో పొందాను, నాకు ఇంకా పని లేదు, నువ్వు పొందవలసింది ఏదో పొందావు, నీకు నీకు చేయవలసిన ఏ పని లేదంటున్నావు, మరి నాతో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, పనిండి మాట్లాడతాం కదా, నీతో అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ కంపాషన్, అవుట్ ఆఫ్ మెడిసిన్, నీతో పనిండి మాట్లాడతాం కాదు. ఆ మాట ప్రేమే మాట రూపంలో వస్తుంది, దయే మాట రూపంలో వస్తుంది. అంతేకాని పనిండి మాట్లాడటం కాదు, అంటే జ్ఞాని ప్రేమించకుండా ఉండలేదు, మనం ద్వేషించకుండా ఉండలేదు. అజ్ఞాని ద్వేషించకుండా ఉండలేడు, జ్ఞాని ప్రేమించకుండా ఉండలేడు. అది మీకు ఆత్మానుభవం కలిగిందనుకో, జ్ఞానాన్ని అమృతానుభవం మీకు కలిగిందంటే, వారు చూసేది ప్రేమని, వినేది ప్రేమని, అనుభవించేది ప్రేమని, వాసన చూస్తే ప్రేమ, కళ్ళు మూస్తే ప్రేమ, కళ్ళు తెరిస్తే ప్రేమ, వింటే ప్రేమ, వినకపోతే ప్రేమ, అంటే అక్కడ ఎముకలు ఎముకలు నరాలు మురుసులు ఏముండవు అంత మాంసం. అసలు గుళ్ళంటూ లేని చేపలు చేప ముక్క మీరు నోట్లో పెట్టుకుంటే ఎలా ఉంటుంది? కొన్ని కొన్ని చేపలకు అసలు గుళ్ళే ఉండవు. ఆ చేప ముక్క మీరు నోట్లో పెట్టుకున్నప్పుడు ఏమో ఇలా ఊసేద్దాం ఏమైనా ఊసేద్దాం అని అనిపిస్తుంది, ఊసేసిదేమి ఉండదు. అది అలాగే జ్ఞాని పరిస్థితి అక్కడ చెప్తున్నాడు. వాడు ఏదేది ప్రేమ? చూచేది ప్రేమ, అనుభవించేది ప్రేమ, రుచి చూచేది ప్రేమ, కళ్ళు మూస్తే ప్రేమ, కళ్ళు తెరిస్తే ప్రేమ, శరీరం ఉంటే ప్రేమ, శరీరం లేకపోతే ప్రేమ, లోపం కనిపిస్తే ప్రేమ, లోపం కనిపించకపోతే ప్రేమ. వాడే ప్రేమ, మనం ప్రేమ కాదు, ప్రేమ నటిస్తాం మనం. జ్ఞాని ప్రేమ నటించక్కర్లేదు, వాడే ప్రేమ కాబట్టి. మనం లోపల ప్రేమ లేదు కాబట్టి నటించాలి. మన అహంకారాన్ని సంతృప్తిపరచుకోవడానికి, మన అజ్ఞానాన్ని సంతృప్తిపరచుకోవడానికి మనం ఇక్కడ బతుకుతున్నాం, కానీ జ్ఞానం సంపాదించుకోవడానికి బతకటం లేదు. అహం మనం అజ్ఞానాన్ని వదిలించుకోవడానికి బతకటం లేదు. ఎంచేతి మన అహంకారాన్ని చుట్టాలు అంతకే స్నేహితులంతే నిరోగాలు అంతే, మన అహంకారాన్ని సంతృప్తిపరచుకోవడానికి, మన అజ్ఞానాన్ని సంతృప్తిపరచుకోవడానికి, ఈ దేహ బుద్ధి సంతృప్తి పట్టడం కోసం బతుకుతున్నాం, కానీ జ్ఞాన సముపార్జన బతకటం లేదు. అలా బతికి వాడికి జ్ఞానం మనకు వచ్చింది. జగమే మాయా, బ్రతికే మాయ, ఇంతే సంగతులు. జగమే మాయా, బ్రతికే మాయా, వేదాల్లోనే సారం ఇంతే అయ్యా. ఈ వేదాలన్నీ తిరిగినా ఇంతే. వాడు ఆ ఆత్మానందం ఏంటి, ఆ ఆత్మానందం లేకపోతే ఏం లేదండి. అసలు నేను 5 కోట్లు జీన్ గారు 5 కోట్ల డబ్బు అడిగారు తెలియదు, నేనేదో ప్రజలు సేవ చేస్తే 5 కోట్ల డబ్బు ఉన్నారు టీటీడీ అడిగితే వాడేది. వాళ్ళు ఏం చేశారంటే ఆ కాగితం అటు ఇటు కాకుండా అక్కడ ప్రవేశించారు. అప్పుడే సంవత్సరానికి గొడవ జరుగుతుంది. ఇస్తారంటారా ఎవరంటలేదు అది. సరే ఆ టీటీడీ ఏం చేసిందంటే ముఖ్యమంత్రికి రాసిన జీఎం గారు 5 కోట్లు అడుగుతున్నారు, ప్రజలకు జ్ఞానం బోధిస్తున్నారట 5 కోట్లు అడుగుతున్నారని. ఆ ముఖ్యమంత్రి గారు ఏం చేశారని తీరే ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి, ఈ 3 బొట్లు పెట్టుకున్న వాళ్ళందరూ మనకు ఓట్లు వేస్తారే, మీరు పోనీ 5 కోట్ల రూపాయలు 2.5 కోట్లు ఇచ్చేయండి జీఎం గారికి అన్నాడు. అది అంటే మా ఏంటో ఎలా ఉంటుందో నేను చెప్తున్నాను. అది మొన్న మనవాళ్ళు 5 కోట్లు వేసేవాడు. జీఎం గారికి ఇస్తే మాకే ఇవ్వాలి. ఇలా ధర్మ ప్రచారం చేసేవాళ్ళు, జ్ఞాన ప్రచారం చేసేవాళ్ళు జీఎం గారు కాదు, చాలా మంది ఉన్నారు. ఇలా అందరికీ ఇచ్చేస్తే అంకేశం దివాడా తీసేస్తాడు. ఎందుకు ఆ ప్రేమ ఏమి వాదించాలంటే మీకు ఎందుకు చెప్పిన కార్యక్షేపం చూడటం లేదు. శంకరాచార్యుల వారు కానీ రమణ మహర్షి గారి మీ జ్ఞాన ప్రచారం చేస్తున్నామని ఏ టీటీడీని వచ్చి డబ్బు అడిగారని అడిగాడు. టీటీడీ ఈనాడుది కాదు, రమణ మహర్షి గారు ఉన్నప్పుడు టీటీడీ ఉంది, శంకరాచార్యుల గారు ఉన్నప్పుడు టీటీడీ ఉంది. మేము జ్ఞానం గురించి చెబుతున్నాం ప్రజలకని శంకరాచార్య గారు కానీ, రమణ మహర్షి కానీ, లేకపోతే ఇంకో రామకృష్ణ పరమహంస కానీ వచ్చి టీటీడీ వచ్చి డబ్బు అడిగాడా? ఇవ్వండి, వీడికి ఇవ్వండి, మీరు వీడికి ఇస్తానంటున్నారు. వీడికి ఇటువంటి ఇలా వీడికి ఇవ్వటం మొదలకి ఇంకా 90 మంది రెడీగా ఉన్నారు టీటీడీ ఎంకేశ్వరం డబ్బు మాత్రమని. చివరి వీళ్ళందరూ కలిసి ఎంకేశ్వరం ఇప్పుడు ధనవంతుడు అని చెప్పుకుంటున్నారు, ఆయన కూడా దివాడా ఏం చేస్తారు అంటే విజయం గారి జ్ఞానం ప్రచారం 5 కోట్లు ఇవ్వకపోతే అది జ్ఞానాన్ని ప్రచారం చేయడా? నాకు అర్థం లేదు. దేవుడు క్లియర్ వాదం ఇది. చివరికి 5 కోట్ల జడ్జి ఏమన్నాడంటే మీరు చెప్పిన వాదన నచ్చింది, ముందు వెంటనే టీటీడీకి టెలిగ్రామ్ ఇచ్చాడు, వాడికి 2.5 కోట్లు ఇస్తారని వాడికి ఇవ్వకుండా ఆపేశారు. నేను కోర్టు రమణ మహర్షి గారి ప్రస్తావన, శంకరాచార్య వారి ప్రస్తావన వచ్చింది, అందుకు నేను చెప్తాను. ప్రపంచం ప్రతి జన్మలో ప్రపంచం ఉంది, ప్రపంచం ఉంది, ప్రపంచం ఉంది అనుకుంటా ఉంటుండం ప్రతి జన్మలో. మనం మనల్ని మనం చూసుకున్నాక అప్పుడు మన లోకాన్ని చూస్తే లోకం లేదు, మనమే లోకం, ఆ చైతన్యం ఉందని కృష్ణ. ఇది బాగా అర్థం చేసుకోండి. ఏ జన్మ కాజన్మ మనం ఉన్నాం లోకం ఉంది, మనం ఉన్నాం లోకం ఉంది, మనం ఉన్నాం లోకం ఉంది, ఇలా అనిపిస్తూ ఉంటుంది. మనల్ని మనం చూసుకున్నాక లోకాన్ని చూస్తే అప్పుడు లోకం లేదు. మనం ఏదిగా ఉన్నాము అదిగానే, మనం ఏదిగా ఉన్నామో లోకం కూడా అదిగానే ఉంది, కానీ లోకం వేరుగా లేదు అని అనిపిస్తుంది. ఎప్పుడు తను తాను చూసుకున్నాక లోకాన్ని చూస్తాడు. ఎందుకంటే తను తాను చూసుకున్నాక తాను ఏదైతే తను ఏదైతే బ్రహ్మానుభవం తనకు వచ్చాక బ్రహ్మానుభవం అనే వాడికి లోకం లోకంగా కనిపించదట్టుంది, బ్రహ్మంగానే కనిపిస్తుంది అట. అంటే చూసింది బ్రహ్మం, విన్నది బ్రహ్మం, అనుభవించేది బ్రహ్మం. ఆత్మానుభూతే ప్రేమ అంటే వాడి ఏది విన్నా ప్రేమ ఎవడికి అంటే అక్కడ రియాక్షన్ ఏమో జ్ఞానిలో అసలు రియాక్షన్ ఉండనే ఉండదు. జ్ఞానికి ప్రేమ తప్పించేమండదు. అంటే కళ్ళతో చూసిన ప్రేమ, విన్నది ప్రేమ, చూసింది ప్రేమ, అనుభవించి శరీరం ఉంటే ప్రేమ, శరీరం లేకపోతే ప్రేమ. చివరి రోజుల్లో చివరి రోజున రేపు శరీరం విడిచిపెడతారనగా చివరి రోజున భగవాన్ ఒకరు అడుగుతారు, మీ దగ్గర నేను చాలా ఆప్యాయత పొందాను, మీ దగ్గర మధుర గడియలు మధుర క్షణాలు ఎంతో ప్రేమ అనుభవించాను మీ సమక్షంలో, ఎంతో అనేది నిర్వచనం చెప్పలేనటువంటి శాంతిని, నిర్వచనం చెప్పలేనటువంటి ప్రేమని అనుభవించాం. మీ శరీరం పడిపోయేలా ఉంది, మరి మీ శరీరం పోయాక మీ శరీరం మరణించాక మమ్మల్ని ఎవరు ప్రేమిస్తారు? అప్పుడు భగవాన్ చెప్తారు ఇది మరి చాలా అందంగా ఉంటుంది మాట. శరీరం ఉన్నప్పుడు కూడా శరీరం మిమ్మల్ని ప్రేమించడం లేదు, శరీరం ఉన్నప్పుడు కూడా శరీరం మిమ్మల్ని ప్రేమించడం లేదు. ఏదైతే ప్రేమిస్తుంది దానికి చావు లేదు. శరీరం ఉన్నప్పుడు కూడా శరీరం మిమ్మల్ని ప్రేమించడం లేదు, శరీరం ఎంత ఈ గోడ అంతే. ఏదైతే మిమ్మల్ని ప్రేమిస్తుంది దానికి చావు లేదు, అంటే ప్రేమ చూడని ఊపలేదు. ప్రేమ శరీరం పోతుంది కానీ ప్రేమ ప్రవహిస్తూనే ఉంటుంది అన్నాడు. శరీరం పోతుంది కానీ ప్రేమ ప్రవాహం ఆగదు. ఏం చేసి ప్రేమించి ప్రవహిస్తూనే ఉంటుంది. అది జీవనదిలాగా ప్రవహిస్తుంది, మన మృత నది కాదు. కొన్ని నదులు వేసవికాలంలో ఎండిపోతాయి, వర్షాకాలంలో ప్రవహిస్తారు, అలా కాదు. జీవనది అంటే 365 రోజులు ప్రవహించిన నదిని జీవనది అంటారు. శరీరం పోతుంది, ప్రేమించేది చావదు, అది ప్రవహిస్తూనే ఉంటుంది. శరీరానికి ప్రేమకి ఎక్కి సంబంధం లేదు. అంటే శరీరం ఉంటే ప్రేమ, శరీరం లేకపోతే ప్రేమ, ప్రపంచం కనిపిస్తే ప్రేమ, ప్రపంచం కనిపించకపోతే ప్రేమ, కళ్ళు మూస్తే ప్రేమ, కళ్ళు తెరిస్తే ప్రేమ. చెరుగ్గడ్డ ముక్కల కింద కోస్తాం, ముక్కల కింద కోసేవాళ్ళు కోపం వచ్చి మనకి తీర్పుదనం ఇచ్చిపెట్టి చెరుగుదనం ఇవ్వదు. జ్ఞాని పరిస్థితి కూడా అనిచేయాలి. చెరుగ్గడ్డ ఇలా ముక్కల కింద కోస్తాం, అయ్యో నన్ను ముక్కల కింద కోసేస్తున్నారు అని తీపి ధనం ఇస్తుంది. కానీ మనకు ముక్కల కింద కోసేవాళ్ళు చెరుగుతాను తీపి ధనం ఇస్తుంది. జ్ఞాని యొక్క స్వరూపం అటువంటి ఏది విన్నా బ్రహ్మమే, ఏది విన్నా స్వీట్నెస్. మాట మధురం కృష్ణుని గురించి చెప్తారు చూడండి, మాట మధురం, అదరం మధురం, అన్ని మధురమే. మధురాధిపతికి అందరం మధురమే. అక్రూరిని పంపుతాడు మధుర రమ్మని. బృందావనంలో ఉన్నాడు కృష్ణుడు, కృష్ణుడు బృందావనంలో ఉంటే మధుర రమ్మని కౌరవం ఇస్తాడు అక్రూరితో. ఇంకేదో అక్కడ తీసుకొచ్చి అక్కడ మధుర తీసుకొచ్చి నేను చంపేద్దామని. ఎవరిని చంపేద్దామని? కృష్ణుని చంపేద్దామని. అక్రూరిని ఎందుకు పంపుతాడంటే ఆయన చంపేదానికి మధుర్లో చంపేద్దామని బృందావనంలోని అక్కడ తీసుకురమ్మంటాడు. కృష్ణుడు ఏమనుకుంటాడంటే వాడి మీద మనం చంపడానికి మనం వాడిని అనుకోక్కర్లేదు, మన తలంపుతో సంబంధం లేకుండా వాడిని చంపే అవకాశం మనకు వస్తుందని ఈయన అనుకుంటాడు. మా ఎలా ఉంటుందో చూడండి. ఈ కృష్ణుని ఎందుకు తీసుకో, కృష్ణుని బృందావనంలో ఉన్నాడు అప్పుడు. అప్పుడు కృష్ణుడు బృందావనంలో ఉన్నాడు, అక్రూరుని పంపుతాడు. ఆడి పేరే అక్రూరు. కానీ అప్పుడు కృష్ణుడు గోపుడు కలిసి కృష్ణుడు స్నేహితుడు ఫ్రెండ్స్ అందరూ అంటారు బృందావనంలో ఆయన భక్తులందరూ. అప్పుడు భక్తుడు కృష్ణుడు విడిపోయినప్పుడు ఈ మాట అంటారు, నువ్వు క్రూరుడు, కృష్ణుని మాలోంచి విడదీసేస్తున్నావు, నువ్వు క్రూరుడువే, కానీ నీ తల్లిదండ్రులు నీకు అక్రూరి అని పేరు పెట్టారు, ఈ పేరు ఎలా పెట్టారు అయ్యా? ఉన్నది అసూయ, పేరు అనసూయ. అదే గోపుడు ఏమన్నారంటే నువ్వు ఎవరు? అక్రూరుడు. నువ్వు చేసే పనులన్నీ క్రూరం పనులు, మమ్మల్ని కృష్ణుడిలోంచి మమ్మల్ని విడదీసేస్తాను. నీకు అక్రూరుడని ఎవరు పెట్టాడే పేరు? నీకు పేరు పెట్టాడు ఎవడు అసలు మీకు? అంటే కౌశ్యుడు ఎందుకు ఆహ్వానిస్తాడంటే కృష్ణుని, ఆయన కృష్ణుని అక్కడ చంపేయటానికి. ఎక్కడ చంపేయటానికి? మధుర్లో చంపేయటానికి. కృష్ణుదేవుడు అనుకుంటున్నాడు మనంతరం మనం ఆడి దగ్గరికి ఇద్దానికి వెళ్ళక్కర్లేదు, ఆడు చావుకు ఆడైతే ఆడు చావు ఆడే తెచ్చుకుంటున్నాడు. అందుకే ఎవడు నీ సామెతలు ఎందుకు వచ్చి ఎవడు తీసిన గోతులో ఆడే పడతాడు. వాడు ఇంతే ప్రేమ అంటే అమృతానుభవం, అది ప్రేమ లేకుండా ఉండదు. ఉంటే ప్రేమ, ఉంటే ప్రేమ అదే. ఆ ప్రేమ ఎటువంటిదంటే ఆ ప్రేమ మామూలు కాదు, మామూలు మాటలతో వర్ణించలేదు. రమణ మహర్షి మీద ఒకటి గావ వేశాడు, తర్వాత వస్తాడు సరే భగవాన్ దగ్గరికి. భగవాన్ దగ్గరికి వచ్చేది నేను పొరపాటు చేశాను, నాకు కానీ ఇప్పుడు భయం పట్టుకుంది, నీకు అపకారం చేశాను, నీకేం ఉపకారం చేయలేదు, నేను అపకారం చేశాను కానీ ఇప్పుడు నాకు భయం పట్టుకుంది, ఇప్పుడు కాదు నేను చావు దగ్గరకు వస్తుంది, ఒకవేళ చచ్చిపోయిన తర్వాత నరకానికి పోతానేమో. ఇప్పుడు చిన్నదేవి లోట్లేదు, చిన్ని బాగానే ఉంది, అన్న వస్త్రాలకు లోట్లేదు, నీడకి లోట్లేదు, ఇప్పుడేదో లోటు ఉన్నాను కానీ నేను కంగారు పడేది. మీరు చేసిన అపకారం వల్ల నేను చచ్చిపోయాక నేను నరకానికి వెళ్తానేమో, కొన్ని భయం వస్తాను, అంతకు వచ్చానంటాడు భగవాన్ గారికి. అది భగవాన్ ఏమంటాడంటే నిజంగా నువ్వు చెప్పింది నిజమనుకో, ఏది నువ్వు చెప్పిందే నిజమనుకో, నువ్వు నిజంగా చనిపోయిన తర్వాత నరకానికి వెళతావు అనుకో, నీకోసం నేను కూడా నరకానికి వస్తాను. నాకు నరకంలో పని లేదు కానీ నీకోసం అని నేను నరకానికి వస్తాను. అంటే జ్ఞాని కూడా చెరిగ్గల్లాగా ఉంటాడు. చెరిగ్గా మనం పిప్పి చేస్తున్నప్పుడు తెలియదు రసాన్ని ఇస్తుంది మనకి. అంటే కృష్ణుడంతర వాడు కూడా అర్జునుడు చెప్పాడు జ్ఞానిని ఆశ్రయించాడు. అంటే జ్ఞాని యొక్క వైభవం ఆయనకే తెలుసు, భగవంతుడికే తెలుసు. అంటే వాడు వినటం ఆనందం, వినటమే ప్రేమ, మాట్లాడితే ప్రేమ, చూస్తే ప్రేమ, అనుభవిస్తే ప్రేమ, రుచిచిందే ప్రేమ, అంత ప్రేమ. అంచేత మీకు లోపల వస్తువు ఉంటుంది, దానికి మీరు బాహ్యంగా మీరు గౌరవాల కోసం, పెత్తనాల కోసం, అధికారాల కోసం, ధనం కోసం, బాహ్యంగా మీరు బాహ్యంగా మీరు ఎన్ని కుటుంబం కోసం మీరు ఎన్ని కష్టాలు పడుతున్నారో, మీరే కష్టాలు పడుతున్నారు కదా, మీ కుటుంబం కోసం మీరు కష్టపడుతున్నారు, గౌరవాల కోసం కష్టపడుతున్నారు, లాంఛనాల కోసం కష్టపడుతున్నారు, మీ పద్ధతిలో మీరు మీ కుటుంబ సభ్యుల కోసం మీరు కష్టపడుతున్నారు కదా, అంత కష్టపడ అంత కూడా కష్టం కూడా అక్కడ అందులో 50% కష్టం మీరు పడినా, అందులో అంతకంటే తక్కువ కష్టం మీరు పడినా మీకు సాక్షాత్కారం మీకు వద్దమ్మా వస్తుంది. అంటే 50% చాలు, మీ కుటుంబం గురించి మీరు ఎంత కష్టపడుతున్నారో అంత వద్దు, అబద్ధపై అంత వద్దు, 50% చాలు. మీరు కుటుంబాన్ని అభివృద్ధిలో తీసుకొచ్చారు, కుటుంబాన్ని అభివృద్ధిలో తీసుకొచ్చారు, మీరు కష్టపడుతున్నారు అంత వద్దు అంటున్నారు, 50% చాలు. అంతకంటే కొంచెం తక్కువ కష్టపడినా, 50% కష్టపడినా 50 పైసలు కోటా సరిపోతుంది. అంతకంటే తక్కువ కష్టపడినప్పటికీ మీకు సాక్షాత్, అంతకంటే మీ కుటుంబం కోసం మీరు ఎంత కష్టపడుతున్నారో అంతకంటే తక్కువ కష్టపడినప్పటికీ దీనికోసం మీ హృదయంలో ఉన్నటువంటి చైతన్యం, హృదయంలో నిజాన్ని సాక్షాత్కారం చేసుకోవడం కోసం అంతకంటే తక్కువ కష్టపడినప్పటికీ అది మీ వద్దన్న వస్తుంది జ్ఞానం, వద్దన్న సాక్షాత్కారం వస్తుంది, వద్దన్న జ్ఞానం వస్తుంది. తపన 50% మీకున్నప్పటికీ అది వద్దన్నా వస్తుంది, వద్దన్నా మిమ్మల్ని వరిస్తుంది, ఆయన దయ మీ శిరస్సు మీద వర్షిస్తుంది. ఎంత మీ కుటుంబం కోసం మీరు ఎంత కష్టపడుతున్నారు, మీ కుటుంబం యొక్క క్షేమం కోసం మీరు ఎంత అంతొద్దు, అందులో సగం కష్టపడడం సరిపోతుంది. జ్ఞానం వచ్చింది, జ్ఞానం వద్దన్నా వస్తుంది అట్లండి, నాకు జ్ఞానం వద్దన్నా మీకు వచ్చేస్తున్నట్టు 50% మీరు కష్టపడ్డారు అంచేత మీ మనస్సును చూశారు. మీ ఇష్టాలు అయిష్టాలు రాగద్వేషాలు ప్రేమలు కరిగిపోవాలి. పంచదారు నీటిలో ఎలా కరిగిపోతుందో, పంచదారు నీటిలో వేస్తామనుకోండి ఎలా కరిగిపోతుందో, ఈశ్వరు పట్ల మీకున్న ప్రేమలు, గురువు పట్ల మీకున్న ప్రేమలు, మీ ఇష్టాలు అయిష్టాలు కరిగిపోతాయి. అంటే మీకు కుటుంబం మీద ఎంత ప్రేమ ఉందో అంత ప్రేమ అక్కర్లేదు, ఇష్టాల మీద సగం ప్రేమ చాలా, మీ రాగద్వేషాలు కరిగిపోతాయి. ఇష్టాలు అయిష్టాలు మీ లోపల మీ హృదయంలోని నిజాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ఏంటి అడ్డొస్తున్నాయి, అన్ని ఆ ప్రేమ ప్రవాహంలో కరిగిపోతాయి, మీరు చేసే కృషిలో కరిగిపోతాయి. 100% అక్కర్లేదు, 50% సరిపోతుంది అంతే చాలు. 100% అక్కర్లేదు, 50% సరిపోతుంది అంతే చాలు. మీకు రాగద్వేషాలు కాలిపోతాయి, మామూలుగా కాలిపోవటం కాదు, అని ఇవరకు మనకు రాగద్వేషాలు ఉన్నాయని ఆచూకి తెలియకుండా కూడా కాలిపోతాయి. ఏమో అద్భుతమైన సబ్జెక్ట్ అండి. ఇప్పుడంటే రాగద్వేషాలు పూర్వం ఉంది, మనకు రాగద్వేషాలు అన్న స్మృతి కూడా పోకుండా, స్మృతి కూడా పోతున్నట్టు వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్. పొయ్యి రాజేశామనుకోండి, మళ్ళీ ఆర్పేసామనుకోండి, ఆర్పేశాక పొయ్యి రాజేశానికి తెలుస్తుంది, అక్కడ పొయ్యిని చూస్తాంటే ఆ పొయ్యిని చూస్తుంటే అది కూడా కనపడదు అంటున్నాడు. ఇక్కడ పూర్వం నుండి అసలు రాగద్వేషాలు ఉన్నట్టు కూడా మీకు అసలు పొగలోకి రాదు, అలా ఆచూకి ఏమో ఉండదు, అసలు పొయ్యిని రాజేసిన ఆచూకి కూడా కనపడదు. అంత స్వచ్ఛంగా రాగద్వేషాలు కరిగి ఈశ్వరుని యొక్క ఈశ్వరుడు పట్ల ప్రేమలో, గురువు యొక్క ప్రేమలో, గురువు అన్న ఈశ్వరుడు అన్న చైతన్యం అన్న ఒకటి, జన్మ జన్మల నుంచి పూర్వం అనేక జన్మల నుంచి మన పుణ్యకర్మలు చేసిగా, అనేక జన్మల నుంచి పుణ్యకర్మలు చేయగా 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 లోపల ఉన్న పరమాత్మ అయ్యో ఇంతకాలానికి నా కోసం తపిస్తున్నారు అని చెప్పి ఆ పరమాత్మే రూపం ధరించి వస్తాడు వాడి గురువు. ఆత్మ వేరు, గురువు వేరు, చైతన్యం వేరు కాదు, ఆత్మ వేరు, గురువు వేరు, చైతన్యం వేరు కాదు. అనేక జన్మల నుంచి మీరు చేస్తున్న సాధన, మీరు చేస్తున్న కృషి, మీరు పడుతున్న తపన చూసి ఆ పరమాత్మే ఒక వ్యాసం వేసుకొస్తాడు, కాళ్ళు చేతిని తొడుక్కొస్తాడు వాడి గురువు. ఆ మూడు వేరు కాదు, ఒకటి ఈశ్వరుడు, ఒకటి ఈశ్వరుడు, రెండు ఒకటి బ్రహ్మం, రెండు ఈశ్వరుడు, మూడు గురువు, మూడు ఒక్కటంటే ఒక్కటే, మూడు వేరు కాదు. మీకు ఈశ్వరు మీద ప్రేమ ఉంటే, గురువు మీద ప్రేమ ఉంటే మీ రాగద్వేషాలు మీరు ఆచూకు లేకుండా, ఆచూకు లేకుండా, తప్ప లేకుండా కాలిపోతాయి. మీకున్నటువంటి ఆత్మానుభవ బ్రహ్మానుభవం పొందటానికి ఏమిటి అడ్డొస్తున్నాయి అవి, అసలు ఇది వరకు మీకు రాగద్వేషాలు ఉన్నాయని ఆచూకు లేకుండా కాలు బూడిదైపోతాయి. అవి ఉన్నట్టు కూడా స్ఫురణే మీకు రాదు సార్. ఆ బ్రహ్మానుభవం పొందటానికి మీకు వచ్చినటువంటి ఏ అవరోధాలు అయితే ఉన్నాయో బ్రహ్మ అవన్నీ కూడా గురువు యొక్క ప్రేమలో, ఈశ్వరు యొక్క ప్రేమలో కాలు బూడిదవుతాయి. ఆ బూడిది కూడా కనపడదు, కాలు బూడిదవుతాయి, కానీ చివరికి ఆ బూడిది కూడా కనపడదు. అప్పుడు మిగిలినది ఏదైతే మీ హృదయంలో అన్ని పోగా 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 మీరు మిగిలిచ్చారు, మీ హృదయంలో నిజమే మీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది, అదే దైవ సాక్షాత్కారం, అదే ఆత్మ సాక్షాత్కారం, అదే ఆత్మశాంతి, అదే ఆత్మజ్ఞానం, అదే ఆత్మానుభవం. నీ జీవిత లక్ష్యం కూడా పొందవలసింది కూడా అదే. అది తప్పించి నువ్వు ఏది పొందినా ఆయన స్వప్న సమానం. అది ఈయన గోళ.
అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల అరుణాచలమును చుస్మరించు వారల అహము నిర్మూలింపు అరుణాచల.
ఆ స్మరణ కూడా లాంఛనంగా ఉన్న కూడా ఇష్టంగా ఉండాలి. ఈ లాంఛనాలు కూడా వదిలేయండి. ఆ స్మరణ లాంఛనం కోసం, లాంఛనం కోసం స్మరణ కాదు. ఆ స్మరణ ఇష్టంగా ఉండాలి. ఆ స్మరణలో ఇష్టత ఉండాలి. ఇది లాంఛనం కోసం స్మరించడం కాదు, ఆ స్మరణలో ఇష్టత ఉండాలి.
అరుణాచలమునుచు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల. నువ్వు లేను అనగా, నువ్వు లేను అనగా నిత్య ఆనందమయముగా,
కాన్స్టెంట్ హ్యాపీనెస్, అన్బ్రోకెన్ హ్యాపీనెస్, అన్డైలేటెడ్ హ్యాపీనెస్, పర్మనెంట్ హ్యాపీనెస్. ఊరికే వాళ్ళలాగే ఈ పూర్వం ఇలా ఉండి చూడండి. ఈ బల్ల బలలు ఉంది, ఉయ్యాల బలలు ఉంది. పూర్వం ఇప్పుడు లేవు రండి. పూర్వం ఉండి ఉయ్యాల బల బలల మీద అటు ఇటు అలా ఊగేవారు. ఆత్మానందంలో ఊగిసిరాడుతూ ఉంటారు. వరలారకే
నువ్వు నేను అనగా, నువ్వు నేను అనగా నిత్యానందమయముగా. నిత్య
అంటే పెర్మనెంట్, ఇంకా టెంపరీ గొడవ లేవు అక్కడ.
నిత్యానందమయముగా నిలిచి స్థితి కరుణింపు అరుణాచల. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల
పెంట అంతా ఎక్కడ ఉందంటే, ఏదైతే మనలో నేనుగా వ్యక్తం అవుతుందో అందులోనే పెంట అంతా ఉంది.
తిండిని తిండిని నిన్ను చేరి తిని, తిండిని నిన్ను చేరి తిని, తిననానేను తిననానేను శాంతమైపోయిను అరుణాచల.
నువ్వు నా దగ్గరకు రావక్కర్లేదు, నేనే నీ దగ్గరికి వచ్చాను. నువ్వు నాకు చేయవలసిన ఉపకారం ఏంటంటే, ఏదైతే నాలో నేనుగా వ్యక్తం అవుతాడో దాన్ని తినే. నాకు దీని పేడవుతుంది, నీకు ఆకలి తీరుతుంది, నీకు లాభం నాకు లాభం. అయితే ఆ పని నువ్వు సైలెంట్గా చేస్తా. అరుణాచలేశ్వరుడు ఇటువాడని నేను ఇతరులను చదవడం కూడా నీకు ఇష్టం ఉండదు. ఈ దొంగనైన అరుణాచలేశ్వరుడు తింటాడని నేను ఇతరులను చదవడం కూడా నీకు ఇష్టం ఉండదు.
తిండుని నీళ్ళు చేరి తిని, తిన నానేను శాంతమైపోదును అరుణాచల.
ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఈ నేను ఈశ్వరుడు పూర్తిగా బుధిస్తేనే కానీ మనకి శాంతి లేదు, సుఖం లేదు, ఆనందం ఆనందం ఉండదు. ఒకవేళ ఎప్పుడైనా ఆనందంగా ఉంది, అది కారణం ఆత్మానందం కాకుండా బాహ్య విషయాల వల్ల ఎప్పుడు మనకు ఆనందంగా ఉంది, బాగా ఆనందం ఎప్పుడు అనుకుంటున్నప్పటికీ మళ్ళీ సరిగా ఇదంతా దుఃఖం కింద మారిపోతుంది.
ఇది ఈ వేరుతో సహా నశించాలి. తిండిని తిండిని నిన్ను చేరితిని, నిన్ను చేరితిని, చెలో నానేను
నాలో నాలో ఏదైతే నేనుగా వ్యక్తమవుతుందో, ఏ జీవుడైతే నాలో నేనుగా వ్యక్తమవుతున్నాడు, చెలో నానేను శాంతమైపోవు అప్పుడు వెళ్ళ నాకు శాంతి, శాంతమైపోవుదను అరుణాచల.
அருணாச்சல
మన ఆత్మీయంలో ఉంటే గాలించినట్టు ఉండదు. మొదటి గారు బాగుంటుంది, రెండో గారు బాగుంటుంది, వాళ్ళు మూడో గారు వచ్చింది నిషేద్దాం ఇది తెలియదు అనిపిస్తుంది. ఆత్మానందం అలా కాదు. ఏ క్షణానికి ఆక్షణమేమి నిత్యం మాత్రంగా అది ఇప్పుడే కొత్తగా అనిపిస్తుంది. ఏ క్షణానికి ఆక్షణం మధురంగా ఉంటుంది. మధురాతి మధురం ప్రేమాతి ప్రేమ. ఏ క్షణానికి ఆక్షణమేమి స్పష్టంగా అనిపిస్తుంది. ఇంకా ఆనందాన్ని దొరుకుకోవటం ఏ క్షణానికి ఆక్షణమేమి అవతరంగా ఉంటుంది. ఇది అంత కృష్ణుని చెప్పాడు తొమ్మిదో అధ్యాయం అర్జునుడు చేతి అంత ఒత్తి మాటలు కాదు. నేను ఏదైతే నీకు బోధిస్తున్నాను అది ప్రత్యక్షంగా నువ్వు అనుభవం అది తెచ్చుకోవచ్చు. ఇది ఎక్స్పీరియన్స్ తెచ్చుకోగలవు కూడా అయితే దానికి రెండు ఉండాలి. భౌతికంగా మనం బాగుపడాలని, ఆధ్యాత్మికంగా మనం బాగుపడాలని రెండు ఉండాలి. భౌతిక పవిత్రము రెండు ఈశ్వరుని దయ. అరుణాచలమును స్మరించువారల అహము నిర్మూలింతు అరుణాచల. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో భగవతే రుద్రాయ. మిమ్మల్ని మీరు తెలుసుకోండి చెబుతుందో మిమ్మల్ని తెలుసుకోమని ఎందుకు చెప్తున్నానంటే మీరే ఆనందం. మిమ్మల్ని మీరు తెలుసుకుని వెంటనే ఆనందం ఇందుకు వచ్చేస్తుంది. మామూలుగా ఉండటం కాదు, సహస్రాలను మించేస్తుంది వచ్చి. గోదావరి వరద కూడా అంత వేగంగా ఉండదు. మిమ్మల్ని మీరు తెలుసుకుని వెంటనే మీ హృదయంలో ఉన్న ఆనందం వచ్చి మీ సహస్రాలను మించేయటమే వరదకెళ్ళి వచ్చేస్తుంది అది. ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ. వాసుదేవుడు అంటే వ్యాపించిన వాడు, బ్రహ్మమే. బ్రహ్మమాయని చెప్పాడు, భగవంతుడాయని చెప్పాడు. అందుకే భగవద్గీత అని పేరు వచ్చింది దానికి. వసుదేవుడు గారు అబ్బాయిలా చెప్పలేదు. ఎలా చెప్పాడు? వాసుదేవుడు అంటే అంటే వాసుదేవుడు అంటే వ్యాపించిన వాడు, అంతటా వ్యాపించిన వాడు, అంతటా వ్యాపించింది ఏమిటి? బ్రహ్మం ఒకటే. బ్రహ్మమాయని చెప్పాడు, భగవంతుడాయని చెప్పాడు. అందుకే దానికి భగవద్గీత అని పేరు వచ్చింది. భగవద్గీత అంటే భగవంతుడి జగత్తాడబడినది. ఓం శాంతి.